ఈరోజు మనం భగవద్గీత యథాతథం అధ్యాయం 17 శ్రద్ధాత్రయ విభాగ యోగం, ఇందులో 14వ శ్లోకం గురించి ఈరోజు మనం చర్చ చేద్దాం. దీనికి తాత్పర్యం మరియు భాష్యము శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా. ముందుగా తాత్పర్యము, దేవదేవుని, బ్రాహ్మణులను, ఆధ్యాత్మికాచార్యుని, తల్లిదండ్రులు మొదలగు పెద్దలను పూజించుట శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి దేహ సంబంధమైన తపస్సని చెప్పబడును. దీనికి భాష్యం శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా, దేవదేవుడు ఇచ్చట తపస్సునందును నిష్టయందును కల భిన్న విధానములను వివరించుచున్నాడు. మొదట అతడు దేహ సంబంధమైన తపోనిష్టలను వివరించుచున్నాడు. ఎవరైనను భగవంతుని లేక దేవతలను, పరిపూర్ణ యోగ్యత గల బ్రాహ్మణులను, ఆధ్యాత్మికాచార్యుని, తల్లిదండ్రులు మొదలగు పూజ్యులను, వేద విజ్ఞాన సంపన్నుడైన వ్యక్తిని గౌరవింపవలనను లేదా గౌరవించుట నేర్చుకొనవలనను. అట్లే బాహ్యముగను అంతరంగముగను శుచిత్వమును అభ్యసించి సరళవర్తనుడై ఉండవలయును. శాస్త్రములు అంగీకరింపని దేనినైనను వారు చేయరాదు. వివాహ సంబంధమైన దాంపత్య సంగమునే కాని ఇతరమైన దానిని శాస్త్రములు అంగీకరింపని కారణమున వైవాహిక జీవితమునకు సంబంధింపని సంగమము పనికిరాదు. అట్లుండుటయే బ్రహ్మచర్య పాలనము. దేహమునకు సంబంధించిన తపోనిష్టలు ఇవియే. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాఖయా చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపగదామయ్యం దదాతి స్వపదాంతికం. వాంఛాకల్పతరోభ్యః కృపాసింధువేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాళం పంగుం లాంగాయతే గిరీం యత్కృపాతామహం వందే శ్రీగురుం దీనతారినాం. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమాజవం బ్రహ్మచర్యం అహింసాచ శరీరం తప ఉచతే. ఈ శ్లోకంలో భగవంతుడు మనకి శరీరంతో ఎలా తపస్సు చేయొచ్చు అనేటువంటిది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. తపస్సు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఎవరైనా సరే ఆధ్యాత్మిక జీవనంలో పురోగతి సాధించాలనుకుంటే తపస్సు అనేటువంటిది ముఖ్యం. తపస్సు అనేటువంటిది లేకుండా ఎవరు కూడా ఆధ్యాత్మిక జీవనంలో ముందుకు వెళ్లలేరు. తపస్సు అంటే ఏమిటి? ప్రభుపాదులు వారు మనకి చెప్తారు, తపస్సు అంటే ఏదైతే మనకి అసౌకర్యం కలిగిస్తుందో దాన్ని మనం వాలంటీర్గా దాన్ని మనం చేపట్టడం. అంటే అది అసౌకర్యాన్ని కలిగించినప్పటికీ కూడా దీన్ని నేను భగవత్ ప్రీతి అర్థం లేదా భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం దీన్ని నేను చేస్తాను అనేటువంటి భావన, అది తపస్సు. అంటే వాలంటీర్గా, అంటే ఎవరో ఫోర్స్ చేస్తే కాకుండా మనటికి మనమే వాలంటీర్గా దాన్ని చేపట్టడం. చాలా కామన్ గా అందరికీ కూడా సాధారణంగా మనకు తెలిసినటువంటి తపస్సు ఏమిటి అని అంటే, మనందరం కూడాను అర్థం చేసుకోగలిగేటువంటిది ఏమిటి అని అంటే, ప్రభుపాదులు వారు ఎన్నో ఉదాహరణలు చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకి మనం తిరుపతి వెళ్లాలనుకోండి, తిరుమల కొండకు వెళ్లాలనుకోండి, వెళ్లాలంటే ఎన్నో రకాలుగా వెళ్ళొచ్చు. కారులో వెళ్ళొచ్చు, లేకపోతే ఏసీ కారులో వెళ్ళొచ్చు, లేకపోతే బస్సులో వెళ్ళొచ్చు, ఇంకో రకంగా వెళ్ళొచ్చు. కానీ నడుచుకుంటూ కూడా, గోవింద నామస్మరణం చేసుకుని నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. అయితే మనం నడుచుకుంటూ వెళ్ళామనంటే మనం ఎక్స్ట్రా కాస్త అసౌకర్యాన్ని మనం చేపడుతున్నట్టు. దేనికోసం చేపడుతున్నాము అనంటే స్పిరిచువల్ బెనిఫిట్ కోసం, ఆధ్యాత్మికంగా మనం వృద్ధి పొందడం కోసం మనం అది చేస్తూ ఉంటాం. కొంతమంది మొక్కుకుంటూ ఉంటారు, నేను మెట్లెక్కి భగవంతుడి దర్శనం చేసుకుంటానని చెప్పేసి మొక్కుకుంటూ ఉంటారు. అంటే వాలంటీర్ గా మనం ఇన్కన్వీనియన్స్ ని అసౌకర్యాన్ని తీసుకోవడం తపస్సు. ఈ తపస్సు అనేటువంటిది చాలా రకాలుగా ఉంటుంది. ఒకటి శారీరకమైనటువంటి తపస్సు. ఈరోజు మనకి శ్లోకంలో కృష్ణుడు చెప్తుంది శారీరకమైనటువంటి తపస్సు. ఇంకా మిగిలిన తపస్సులు కూడా ఉన్నాయి. ఏమిటి? వాచ. వాచ అంటే మాట, మాట్లాడడంలో కూడా తపస్సు అనేటువంటి దాన్ని పాటించాలి. కొంతమంది ఎడాపెడా మాట్లాడిస్తూ ఉంటారు, అడిగినా అడగకపోయినా మాట్లాడిస్తూ ఉంటారు, బడబడ బడబడబడ వాగేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏమి లేనట్టు అని అంటే తపస్సు లేనట్టు. వాళ్ళకి వాచ అంటే ఈ యొక్క మాట్లాడడంలో వాళ్ళకి తపస్సు తెలియనట్టు లెక్క. ఇంకొక రకమైనటువంటి తపస్సు ఏమిటి అని అంటే మనః, మనస్సుతో తపస్సు చేయడం. అంటే ఫలానా దాని గురించి ఆలోచించాలి, ఫలానా దాని గురించి ఆలోచించకూడదు. ఇది మనస్సుకు సంబంధించినటువంటి తపస్సు. ఈ రకంగా మూడు రకాలైనటువంటి తపస్సు గురించి కృష్ణుడు చెప్తున్నాడు. ఈరోజు శ్లోకంలో మనం శారీరకమైనటువంటి తపస్సు గురించి నేర్చుకుంటాం. వచ్చే శ్లోకాల్లో మానసికమైనటువంటి తపస్సు, వాచాపరమైనటువంటి తపస్సు, ఇవి వచ్చే శ్లోకాల్లో మనం వచ్చే వారాలు నేర్చుకుంటాం. అయితే ఈరోజు మనం ఇక్కడ కృష్ణుడు చెప్తున్నట్టుగా దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. ఎలాంటి వాళ్ళకి మనం పూజ చేయాలి? దేవ, దేవ ద్విజ. దేవ అనంటే దేవాది దేవుణ్ణి కొంతమంది పూజ చేస్తారు. దేవాది దేవుడి యొక్క గొప్పతనం తెలియనటువంటి వాళ్ళు దేవతల యొక్క పూజ చేస్తూ ఉంటారు. సూర్యుడని, చంద్రుడని, దుర్గా అని, శివుడని, ఇలా బ్రహ్మ అని, గణేశుడని, ఎంతో మంది దేవతలున్నారు. 33 కోట్ల దేవతలున్నారు. ఈ 33 కోట్ల దేవతల్ని కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని కూడా పూజ చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఒక్కరినే కాకుండా చాలా మందిని పూజ చేస్తూ ఉంటారు, దేవతల్ని పూజ చేస్తూ ఉంటారు. శాస్త్రంలో ఏం చెప్పారు అని అంటే అది చెడ్డది అని చెప్పలేదు, మంచిదే. కానీ అది ఎవరు అవలంబిస్తారు అని అంటే దేవదేవుడి గురించి ఎవరికైతే తెలియదో వాళ్ళు చేసేటువంటి పని. దేవదేవుడు అనేటువంటి వాడున్నాడు, ఆయన ఈ దేవతలందరికీ కూడా మూలము. ఆయన గనక పూజ చేసినట్లయితే దేవతలందరినీ కూడా పూజ చేయాల్సినటువంటి అవసరం లేదని ఎవరికైతే తెలుస్తుందో, తెలివితేటలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు దేవదేవతల్ని పూజ చేయాల్సినటువంటి పని లేదు. ప్రభుపాదులు వారు చెప్పినటువంటి ఉదాహరణ ప్రకారం ఎవరికైతే చెట్టు మొదల్లో గనక నీరు పోసినట్లయితే చెట్టులో ఉండే ప్రతి కొమ్మకి రెమ్మకి నీరు అందుతుందని ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు ప్రతి రెమ్మకి కొమ్మకి నీరు పోయాల్సినటువంటి అవసరం లేదు, చెట్టు మొదలుగా నీరు పోస్తే సరిపోతుంది. అయితే కొంతమందికి అది తెలియకపోవచ్చు, కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, నాస్తికులుగా ఉండే బదులు ఎవరిని పూజ చేయమంటున్నారు, దేవతల్ని పూజ చేయమంటున్నారు. ఎలాంటి దేవతల్ని? అది కూడా మనం సృష్టించుకునేటువంటి దేవతల్ని కాదు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే దేవతలుగా వేషం వేసుకుంటూ ఉంటారు, మరికొంతమంది మేమే దేవతలు అని చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళు వీళ్ళు వాళ్ళ కాళ్ళ మీద పడతా ఉంటారు. ప్రభుపాదులు వారు ఏమంటారంటే ఇక్కడ కొంతమంది మోసం చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది మోసం పోవాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరికీ కూడా మంచి కాంబినేషన్స్ అనేటువంటిది ఉంటుంది అన్నమాట. చీటర్స్ చీటెడ్, మోసం చేయాలనుకునేటువంటి వాళ్ళు మోసపోవాలనుకునేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది గాడిదలను పూజ చేస్తూ ఉంటారు, మరికొంతమంది చెట్లను పూజ చేస్తూ ఉంటారు, మరికొంతమంది పాములను పూజ చేస్తూ ఉంటారు. ఇలా ఎన్నో రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు పూజలు చేసేటువంటి వాళ్ళు. కానీ శాస్త్రాల ప్రకారం ఏమిటి అని అంటే అంతమంది దేవతల్ని మనం పూజ చేయలేం. ఎందుకనంటే 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు, అంతమందిని కూడా మనం పూజ చేయలేం కదా. కాబట్టి కొంతమంది 5 గురు ప్రధాన పంచోపాసన అని చెప్పేసి ఈ యొక్క మాయావాదులు చెప్తూ ఉంటారు. పంచోపాసన అంటే 5 గురు ప్రధాన దేవతల్ని గనక మనం పూజ చేసినట్లయితే సరిపోతుంది. ఆ 5 గురు ప్రధాన దేవతలు వాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరు అని అంటే గణేశుడు, సూర్యుడు, దుర్గా, శివ, 4. ఈ 4 కేటగిరీలో వాళ్ళు ఇంకొకరిని దించేస్తారు, విష్ణువును కూడా దించేస్తారు. వీళ్ళకి విష్ణు యొక్క గొప్పతనం తెలియదు, కాబట్టి వీళ్ళేమనుకుంటారు, విష్ణువు కూడాను ఈ యొక్క సేమ్ కేటగిరీ అనే అనుకుంటారు. పంచోపాసన అనేటువంటిది చెప్పేటువంటి వాళ్ళు, ఈ పంచోపాసన చెప్పేటువంటి వాళ్ళు ఎవరు అని అంటే మాయావాదులు అంటారు వాళ్ళు. అయితే ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే కృష్ణుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఒకవేళ నీకు భగవంతుడి గురించి తెలియకపోయినట్లయితే దేవతల్ని పూజించడం పర్మిసబుల్, దేవతల్ని పూజించవచ చ్చు. ఎందుకనంటే దేవతల్ని మనం ఎందుకు పూజిస్తామనంటే మనకి ఫలాంది కావాలనుకుంటే మనం పూజ చేస్తూ ఉంటాం. ఉదాహరణకి ఎవరైనా శివుడి దగ్గరికి వెళ్లి నాకు ఫలానా కావాలనుకుంటారు, లేదా పార్వతీదేవి దగ్గరికి వెళ్లి ఫలానా కావాలనుకుంటూ ఉంటారు. ఇలా ఏదో ప్రతిఫలాన్ని ఆపేక్షించి మనం దేవతల దగ్గరికి వెళ్తూ ఉంటాం. అయితే శాస్త్రం ఏముంటుంది అని అంటే ఎవరైనా సరే నేను ఎవరి దగ్గరికి వెళ్లకుండా నా మటుకు నేనే సాధిస్తాను అనేటువంటి వాడికంటే దేవత దగ్గరికి వెళ్లి సాధించడం మెరుగు అని శాస్త్రం చెబుతుంది. ఎందుకనంటే మన మటుకు మనం ఏదైనా చేసుకుంటాం అనేటువంటిది మూర్ఖత్వం. ఎందుకనంటే మన చేతిలో శక్తి లేదు. మనకి శక్తి ఎవరిస్తూ ఉంటారు అని అంటే భగవంతుడు ఇస్తూ ఉంటాడు. కొన్నిసార్లు దేవతల ద్వారా కావాలనుకునేటువంటి వాళ్ళకి దేవతల ద్వారా ఇస్తూ ఉంటాడు. ఆయన నుంచే స్వయంగా కావాలనుకునేటువంటి వాడికి ఆయన నుంచే శక్తిని ఇస్తూ ఉంటాడు కృష్ణుడు. ఉదాహరణకి హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు. ఒకసారి ఏమైంది అనంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఎన్నో రకాలుగా దండించాలనుకుంటాడు, దండించలేకపోతాడు. చివరికి ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు ఏమని అడుగుతాడు అనంటే, నువ్వు ఇంత చిన్నపిల్లవాడివి కదా, నీకింత శక్తి ఎవరిచ్చారయ్యా అని అంటాడు. ఇప్పుడు ప్రహ్లాదుని ఏమంటాడంటే, నీకెవరైతే శక్తి ఇచ్చారో వాళ్లే నాకు కూడా ఇచ్చారు అని అంటాడు. కానీ హిరణ్యకశిపుడు ఏమనుకుంటున్నాడు అంటే, అరే నాకు బ్రహ్మదేవుడు కదా శక్తి ఇచ్చాడు, వీడికి బ్రహ్మదేవుడు ఎక్కడిచ్చాడు శక్తి, వీడికి విష్ణువు శక్తి ఇచ్చాడు అంటున్నాడే, కాబట్టి నాకు శక్తి ఇచ్చినటువంటి వాడు వీడికి శక్తి ఇచ్చినటువంటి వాడు వేరే వేరే అని చెప్పేసి హిరణ్యకశిపుడు అనుకుంటున్నాడు. కానీ హిరణ్యకశిపుడికి తెలియనటువంటి విషయం ఏమిటంటే, బ్రహ్మదేవుడికి కూడా శక్తి ఇచ్చింది ఎవరు, విష్ణువే. ఈ రకంగా ఎవరైతే భగవంతుడి నుంచి డైరెక్ట్ గా గాని లేదా భగవంతుడి యొక్క రిప్రజెంటేటివ్ నుంచైనా సరే శక్తి కావాలనుకునేటువంటి వాళ్ళు దేవతల్ని పూజ చేయొచ్చు. కానీ ఈ రెండు కేటగిరీస్ లో కూడా భగవంతుడి నుంచి స్వయంగా శక్తి పొందాలనుకునేటువంటి వాడు కాస్త తెలివైనటువంటి వాడు, ఇది తెలివి తక్కువ ఉన్నటువంటి వాడి యొక్క భావన. అందుకే అల్పమేధస అంటారు వాళ్ళని. అల్పమేధస అంటే బుద్ధి తక్కువ ఉండేటువంటి వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు, దేవతల దగ్గరికి వెళ్తారు. బుద్ధి జ్ఞానం కలిగినటువంటి వాడు డైరెక్ట్ గా కృష్ణుడి దగ్గరికే వస్తాడు. చతుర్విధా భజంతేమాం జనా సుకృతనోర్జన ఆర్థో అర్థార్థి జిజ్ఞాసు జ్ఞానించ భరతర్షభ. అంటే మనకి ఏ కోరిక కావాలనుకున్నా సరే మనం కనీసం కాస్త బుద్ధి ఉండేటువంటి వాడు ఏం చేస్తాడు అంటే డైరెక్ట్ గా కృష్ణుడి దగ్గరికి లేదా విష్ణు దగ్గరికి వస్తాడు. అంటే ఈరోజు శ్లోకంలో చెప్పేది ఏమిటి అని అంటే కృష్ణుని ఏమంటున్నాడంటే, దేవతల్ని పూజించడం తప్పు కాదు, కానీ అది ఎవరు చేస్తారనంటే కాస్త బుద్ధి తక్కువ ఉండేటువంటి వాళ్ళు చేస్తారు. అంటే ఇంకో రకంగా చెప్పడం ఏమిటి అని అంటే, నువ్వు బుద్ధి తక్కువ తనం నుంచి బుద్ధి ఎక్కువ పెంచుకో అని చెప్పడం అన్నమాట. ఇప్పుడు మనం ఫలానా వాడు ఫలానా పని చేస్తున్నాడు, వాడికి బుద్ధి తక్కువ అని అంటే మనం ఏం చేస్తాం, మనం అదే పని చేస్తామా, వాడికంటే బుద్ధి ఎక్కువ ఉండేటువంటి వాడు పని చేస్తామా? ఎవరికైతే బుద్ధి ఎక్కువ ఉంటుందో ఆ పని చేస్తాం. అంటే మనకి ఈ రకంగా కృష్ణుడు చెప్తుంది ఏమిటి అని అంటే, దేవదేవతల్ని పూజించడం కంటే దేవాదిదేవుణ్ణి పూజించడం మంచిది అని కృష్ణుడు మనకి ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. అంతేకాక ఇంకెవరిని పూజించాలి, దేవ ద్విజహ. ద్విజహ అంటే బ్రాహ్మణులను. బ్రాహ్మణులను ఎందుకు పూజించాలి అని అంటే, వాళ్ళు భగవంతుడికి చాలా దగ్గరైనటువంటి వారు కాబట్టి వాళ్ళు బ్రాహ్మణుల్ని మనం పూజించాలి. బ్రాహ్మణులు మనకి బ్రాహ్మణులు అని అంటే చాలా సార్లు మీరు వింటూ ఉంటారు కాబట్టి, బ్రాహ్మణులు అంటే క్యాస్ట్ బ్రాహ్మిన్స్ కాదు. చాలా మందికి మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. బ్రాహ్మణుడు అని అంటే ఎవరైతే జంజం వేసుకుంటాడో వాడు బ్రాహ్మణుడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ బ్రాహ్మణుడు అని అంటే శాస్త్రం ప్రకారం ఏమిటి అని అంటే, సమోదమో తపశౌచం క్షాంతిర్ ఆర్జవమేవచ జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావచ. బ్రాహ్మణుడు అనేటువంటి వాడికి కొన్ని లక్షణాలుంటాయి, ఫలానా లక్షణాలు ఉండేటువంటి వాడే బ్రాహ్మణుడు. ఎలా అయితే డాక్టర్ అవ్వాలి అనంటే MBBS MDO చదువుకొని హౌస్ సర్జన్ ప్రాక్టీస్ చేసి ఏదో హాస్పిటల్లో జాబ్ చేస్తే అలాంటి వాడు ప్రైవేట్ క్లినిక్ పెడితే మనం వాడి దగ్గరికి ఎలా అయితే వెళ్తామో, అలాగే బ్రాహ్మణుడు అనంటే ఫలానా ఫలానా లక్షణాలు వాళ్ళలో కనబడాలి. ఎలాంటి లక్షణాలు? సమ దమ తపస్ శౌచం, అంటే తన యొక్క ఇంద్రియాలని నిగ్రహించుకోగలిగినటువంటి వాడు అయి ఉండాలి. రకరకాలైనటువంటి పరిస్థితుల్లో తనల్ని తాను కంట్రోల్ చేసుకునేటువంటి వాడై ఉండాలి. తన మాటల్ని తన స్వభావాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి వాడై ఉండాలి. తపస్సు చేసేటువంటి వాడై ఉండాలి. శుచిగా ఉండేటువంటి వాడై ఉండాలి. వేరే వాళ్ళంటే క్షమించగలిగేటువంటి స్వభావం కలిగినటువంటి వాడై ఉండాలి. ఎప్పుడు కూడాను సత్యాన్ని పలికినటువంటి వాడై ఉండాలి. ఇలాంటి లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాణ్ణి బ్రాహ్మణుడని అంటారు. అది ఎలాంటి కులంలో పుట్టినప్పటికీ కూడా ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే అలాంటి వాడిని బ్రాహ్మణుడు అని అంటారు. అంతేగాని మనం క్యాస్ట్ బ్రాహ్మణ్స్ గురించి మాట్లాడటం లేదు. ఈ రోజుల్లో బ్రాహ్మణులను చెప్పుకునేటువంటి వాళ్ళు చేయనటువంటి చెడు పని అంటూ లేదు. ఎన్నో చెడు పనులు చేస్తున్నారు, కానీ చెప్పుకోవడానికి మాత్రం వాళ్ళు బ్రాహ్మణులని చెప్పుకుంటున్నారు. అలాంటి వాళ్ళని శాస్త్రం ఒప్పుకోదు, బ్రాహ్మణులని ఒప్పుకోదు. శాస్త్రం ఏం చెప్తుంది? బ్రాహ్మణుడు అంటే లక్షణాలను బట్టి బ్రాహ్మణుడు, జన్మ బట్టి బ్రాహ్మణుడు ఎవడు కూడా కాలేడు. ప్రభుపాదులు వారు చాలా సులభమైనటువంటి మనందరం అర్థం చేసుకోగలిగేటువంటి ఒక ఉదాహరణ చెప్తారు. ఎవరైనా సరే హైకోర్టు జడ్జి ఉన్నాడు అనుకోండి, అతని కొడుకు హైకోర్టు జడ్జి కావాలంటే లా చదవాలి, లాయర్గా ప్రాక్టీస్ చేయాలి, తర్వాత జూనియర్ కోర్టులో ఏదో జడ్జిగా అయిన తర్వాతే హైకోర్టు జడ్జి అవుతాడు. అంతేగాని నా తండ్రి హైకోర్టు జడ్జి కాబట్టి నేను కూడా నల్లకోట వేసేసుకొని జడ్జి ఆసనంలో కూర్చుంటానంటే కొట్టేస్తారు వాడిని. అలాగే బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన ఎవడు కూడా బ్రాహ్మణుడు కాలేడు. కాబట్టి ఆ బ్రాహ్మణుడికి కావాల్సినటువంటి లక్షణాలను ఎవరైతే పెంపొందించుకుంటారో వాళ్ళు బ్రాహ్మణులు. అలాంటి బ్రాహ్మణుల్ని పూజ చేయడం శరీరం యొక్క తపస్సు. అంటే అర్థమేమిటి? బ్రాహ్మణుల్ని మనం ఇంటికి మర్యాదగా పిలిచి వాళ్ళని సత్కారాలు చేసి వాళ్ళకి భగవత్ ప్రసాదాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి దక్షిణ ఇచ్చి ఇలాంటివి మనకి ఇండియన్ ట్రెడిషన్లో ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం. అదేమిటి అని అంటే ఈ యొక్క శారీరకమైనటువంటి తపస్సు కింద వస్తుంది. అది కృష్ణుడు మనకి రికమెండ్ చేసినటువంటి శారీరకమైనటువంటి తపస్సు. ఉదాహరణకి ఎంతో గొప్ప గొప్ప రాజులు కూడా ఇవన్నీ కూడా చేసేటువంటి వాళ్ళు. మీ అందరికీ కూడా తెలిసినటువంటిదే అంబరీష్ మహారాజ్ అని ఒక ఆయన ఉన్నారు, గొప్ప భక్తుడు ఆయన, గొప్ప రాజు కూడాను. కానీ ఎప్పుడైతే అంబరీష్ మహారాజు ఆయన తన అంతఃపురం ముందు నుంచి ఒక ముని వెళ్తూ ఉన్నాడని విన్నాడో, ఆ ముని ఎవరు అని అంటే దూర్వాసముని. దూర్వాసముని తన కోట ఎదురుగుండా వెళ్తున్నాడని విన్నాడో వెంటనే అన్ని కూడా పక్కన పెట్టేసి ఆ అంతఃపురాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చి ఆయన్ని సాదరంగా ఆహ్వానించి ఒక తను కూర్చునేటువంటి ఆసనం మీద కూర్చొని కూర్చోబెట్టి అన్ని రకాలుగా పాదాలని కడిగి ఆ నీటిని తన తలపై వేసుకుని ఆయనకి అన్ని రకాలైనటువంటి పూజలు చేశాడు ఆయన. అంటే ఆయన చాలా గొప్ప రాజు అయినప్పటికీ కూడాను బ్రాహ్మణులకి పూజ చేయాలనేటువంటి కృష్ణుడి యొక్క కృష్ణుడు చెప్పినటువంటి విధానాన్ని ఆయన పాటించడం జరిగింది. కృష్ణుడే స్వయంగా కూడా అలా చేయడం జరిగింది. ఒకసారి నారదముని ద్వారకకు వచ్చినప్పుడు కృష్ణుడు స్వయంగా ఆయన్ని సాదరంగా వెళ్లి ఆహ్వానించి తనుండేటువంటి ఆసనం మీద కృష్ణుడు నారదుని కూర్చోబెట్టి అన్ని రకాలైనటువంటి పూజలు చేయడం జరిగింది. ఇది తరతరాలుగా మనం వస్తున్నటువంటి ఆచారమే కాదు, ఇది శాస్త్రం చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సిద్ధాంతం కూడా, బ్రాహ్మణుల్ని పూజ చేయాలనేటువంటిది. ఈ రోజుల్లో మనకి త్వర త్వరగా ఈ మన కల్చర్ అంతా కూడాను దిగజారిపోతుంది, పతనం అయిపోతుంది. కారణం ఏమిటంటే బ్రాహ్మణులకి మనం పూజ చేయట్లేదు. బ్రాహ్మణులకి పూజ చేయకుండా ఎవరికి పూజ చేస్తున్నాం? ఎవరైతే అన్ని రకాలైనటువంటి చెడు అలవాట్లు ఉంటారో, చెడు అలవాట్లు ఉంటాయి ఎవరికైతే ఉంటాయో, వాళ్ళని మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం గొప్పవాళ్ళుగా. ఈ రోజుల్లో వర్షిప్ చేసేది ఎవరికి అనంటే సినిమా స్టార్స్కి వర్షిప్ చేస్తున్నారు, క్రికెట్ స్టార్స్కి వర్షిప్ చేస్తున్నారు. లేకపోతే మొన్న జార్జ్ బుష్ వచ్చినప్పుడు ఆయనకి ఎంత స్వాగతం పలికారు. అదే ఒక పేద బ్రాహ్మణుడు, ఈ యొక్క లక్షణాలన్నీ ఉండేటువంటి బ్రాహ్మణుడు వస్తే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. కాబట్టి కల్చర్ అనేటువంటిది బాగా కలియుగంలో దిగజారిపోతుంది. ఎందుకు అనంటే ఎవరినైతే పూజ చేయాలో మనం వాళ్ళని పూజ చేయట్లేదు, ఎవరినైతే మనం విడనాడాలో, ఎవరి సాంగత్యం విడనాడాలో వాళ్ళని మనం మీదకెక్కించుకుంటున్నాం. రండి మమ్మల్ని మీరే పాలించండి అని చెప్పేసి మనం వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. కాబట్టి మన కల్చర్ అంతా కూడా దిగజారిపోతుంది. కాబట్టి శాస్త్రం, ఎవరైతే శాస్త్రాన్ని పాటించరో అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళ లైఫ్లో ఉంటాయి. జీవితంలో అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఈ రోజుల్లో మనం పూర్తిగా శాస్త్రాలని పక్కన పెట్టేశాం. మనకు కావాల్సినంతా కూడా ఏమిటి అంటే అన్ని రకాలైనటువంటి భోగాలు కావాలి మనకి. టీవీలో ఇది చూడాలి అది చూడాలి, అన్ని రకాలైనటువంటివి, మనం సినిమాకి వెళ్ళాలి, ఇలాంటివన్నీ కూడా మన సెంటర్ అయిపోయింది. లైఫ్ కి సెంటర్ అంతా కూడా ఇవైపోయినాయి. కాబట్టి మనకి సుఖం సంతోషం అనేటువంటిది లేకుండా పోయాయి. ఇంతకుముందు ఇవన్నీ లేనప్పుడు కూడా ఎంతో మంది హాయిగా ఉండేవారు, ఆనందంగా ఉండేవారు, చాలా ప్రశాంతంగా ఉండేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ప్రశాంతత అంతా కూడా చెడిపోయింది. కారణం ఏమిటి? ఎవరిని పూజ చేయాలో పూజ చేయడం మనం మానేశాం. శారీరకమైనటువంటి తపస్సు అనేటువంటిది అంటే ఏమిటో మనకు తెలియదు. ఏసీ గదుల్లో కూర్చొని, ఏసీ కారులోకి వెళ్ళి, ఏసీ ఆఫీసులో కూర్చొని, మళ్ళీ వెనక్కి ఏసీ కారులో వెనక్కి వచ్చి, ఇంట్లో పడుకునేటప్పుడు ఏసీ ఆన్ చేసుకుని, మనకింకా శారీరకమైనటువంటి తపస్సు అంటే ఏమి తెలుస్తుంది? ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, బొంబాయిలో లైఫ్ ఎలా ఉంటుందంట అంటే 10-15 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది. వాడు ఏ 10 అంతస్తులోనో 12 అంతస్తులోనో ఉంటాడు. బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయడానికి కాదు కాబట్టి ఏసీ ఆన్ చేసుకుని వాకర్ ఒకటి కొనుక్కుంటాడంట. ఈ మధ్యన మెషిన్స్ వస్తున్నాయి ఎక్సర్సైజ్ చేయడానికి, అలాంటి మెషిన్ ఒకటి కొనుక్కొని రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడనమాట ఆ మెషిన్ మీదే. ఒక పక్క ఏమాన్ ఉంది, ఏసీ ఆన్ ఉంది. ఏసీ ఆన్ ఉండి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తే ఎంత చేసినా కూడా ఏం ఉపయోగం? చెమట రాదు, ఏం రాదు, ఎందుకంటే ఏసీ ఉంది కాబట్టి హాయిగా ఆనందంగా ఉంటుంది. తర్వాత మళ్ళీ కిందకి లిఫ్ట్ లో వెళ్తాడు, లిఫ్ట్ కూడా ఏసీయే. లిఫ్ట్ లోకి వెళ్ళి ఆ కారులో మళ్ళీ ఏసీ కారులోకి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొని మళ్ళీ కారులో వచ్చి మళ్ళీ లిఫ్ట్ ఎక్కి మళ్ళీ 10th floor లో దిగి ఇంట్లో కూరగాయలు పడేస్తాడు. ఈ చేసే ఏసీ ఎక్సర్సైజ్ ఏదో మామూలుగా కిందకి నడిచి మెట్ల ద్వారా కిందకి నడిచి కాస్త మార్కెట్కు వెళ్ళి కూరగాయలు చేతితో తీసుకొచ్చి కారులో వెళ్లకుండా మళ్ళీ వెనక్కి నడిచి మెట్లెక్కి ఈ ఎక్సర్సైజ్ దాంట్లో అయిపోతుంది కదా. అంటే మనం ఎంత కాంప్లికేట్ చేసుకున్నాం మన లైఫ్ని అని అంటే శాస్త్రం చెప్పేటువంటి ప్రిన్సిపల్స్ మనం ఫాలో చేయకపోవడం వల్ల లైఫ్ అంతా కూడా చాలా కాంప్లికేట్ అయిపోయింది. బ్రాహ్మణుల్ని మనం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. మనకి బ్రాహ్మణులు అంటే ఏమాత్రం రెస్పెక్టే లేదు. ఎందుకు రెస్పెక్ట్ లేదు అని అంటే బ్రాహ్మణులుగా ఉండేటువంటి వాళ్ళు తమ యొక్క పొజిషన్ ని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేశారు కాబట్టి. అన్ని రకాలైనటువంటి చెడు అలవాట్లు ఉండే వాళ్ళందరూ కూడాను మేము బ్రాహ్మణులు, మీరు మమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వాలి అని అంటే కొంతమందికి అది మంచిగా అనిపించలేదు. అరే వీడికి ఏ రకమైనటువంటి లక్షణాలు లేవు, ఊరికనే థ్రెడ్ పెట్టేసుకున్నంత మాత్రమే వీడికి రెస్పెక్ట్ ఇవ్వాలా అని మనకి అనిపించింది, కొంతమందికి అనిపించింది. కాబట్టి ఏమైంది, బ్రాహ్మణికల్ కల్చర్ అంతా కూడా పాడైపోయింది. కాబట్టి సరిగ్గా బ్రాహ్మణులు, సరి అయినటువంటి బ్రాహ్మణులు లేకపోవడం వల్ల, అలాంటి బ్రాహ్మణుల్ని గౌరవించకపోవడం వల్ల ఈ యొక్క కల్చర్ అంతా కూడాను పతనం అయిపోతూ ఉంది. కాబట్టి ఇక్కడ కృష్ణ ఏమంటున్నాడు అని అంటే మళ్ళీ కల్చర్ బిల్డ్ చేయాలి అని అంటే సరైనటువంటి బ్రాహ్మణులు ఉండాలి. ఎలాంటి వాళ్ళు? క్యాస్ట్ కాన్షియస్ బ్రాహ్మణులు కాదు, నిజమైనటువంటి క్వాలిటీస్ ఉండే బ్రాహ్మణులు మనకి కావాలి. ప్రభుపాదుల వారు అదే అంటారు, కృష్ణ కాన్షియస్నెస్ లేదా కృష్ణ చైతన్యంలో బ్రాహ్మణుల్ని ఆయన తయారు చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నానని చెప్పేసి మనకి ప్రభుపాదుల వారు చెప్పారు. దేవదేవుని లేదా దేవ ద్విజ, ద్విజ అంటే బ్రాహ్మణులు, గురు అంటే ఆచార్యుల్ని మనం పూజ చేయాలి. మనకి ఈ యొక్క దివ్య జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఆచార్యుల్ని మనం పూజ చేయాలి. మనందరం కూడాను రామానుజాచార్యుల గురించి విన్నాం, మధ్వాచార్యుల గురించి విన్నాం, ఇలా గొప్ప గొప్ప ఆచార్యులను మనం విన్నాం. కానీ ఎప్పుడూ వాళ్ళకి మనం పూజ చేసి ఎరుగాం, వాళ్ళని విన్నాం అంతే, వాళ్ళ గురించి అంతేగాని వాళ్ళని మనం పూజ చేయట్లేదు. కాబట్టి శారీరకమైనటువంటి తపస్సు అని అంటే ఏమిటి అని అంటే ఆచార్యుల్ని పూజ చేయటం. ఇప్పుడు మీరు శ్రీరంగంకి వెళ్ళారనుకోండి, లేదనంటే వేరే వైష్ణవ టెంపుల్స్ కు వెళ్ళారనుకోండి, అక్కడ భగవంతుడితో పాటు ఆచార్యుల యొక్క విగ్రహం కూడా ఉంటుంది. ఎందుకనంటే ఈ శాస్త్రం మనకు చెప్తుంది కాబట్టి, ఆచార్యుల్ని పూజ చేయాలి అని చెప్తుంది కాబట్టి. కొంతమంది మా టెంపుల్ ఇక్కడికి వచ్చి అడుగుతూ ఉంటారు, ఇక్కడ దేవుడి యొక్క విగ్రహాలు ఉన్నాయి కదా, మరి ఈ విగ్రహం కూడా ఎందుకు పెట్టుకుని మీరు పూజ చేస్తున్నారు దేవుడు ఎదురుగానే అని అంటే శాస్త్రం చెప్తుంది కాబట్టి. ఆచార్యం మాం విజానీయం, కృష్ణ ఏమంటున్నాడు, ఆచార్యులు నాతో సమానం, నాతో సమానంగా ఆచార్యుల్ని మీరు పూజ చేయాలి. సాక్షాధరిత్వేన సమస్త శాస్త్రేర్ ఉక్తస్తతాభా వ్యతయేవ సద్భిహి, కింతూర్ ప్రభోర్యా ప్రియేవ తస్య వందే గురో శ్రీ చరణారవిందం. అంటే ఆచార్యులకి ఎందుకు అంత రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే, కృష్ణుడు మనకి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాడో అది ఆయన ఎవరి ద్వారా ఇస్తాడు అని అంటే ఆచార్యుల ద్వారా ఇస్తాడు. కాబట్టి సాక్షాత్ హరిత్వేనా ఈ ఆచార్యులను మనం ఎలా పూజ చేయాలి, హరిలాగా పూజ చేయాలి. హరి అని అంటే విష్ణువు. విష్ణువుకి మనం ఎంత రెస్పెక్ట్ ఇచ్చి పూజ చేస్తామో అంతే రెస్పెక్ట్ ఇచ్చి ఆచార్యుల్ని కూడా మనం పూజ చేయాలి. అంత మాత్రం చేత ఈ ఆచార్యుడు భగవంతుడు ఒకరే అయిపోరు. ఆచార్యు యొక్క పొజిషన్ వేరు, భగవంతుడి యొక్క పొజిషన్ వేరు. ఆచార్యుడు అని అంటే తనను ఎప్పుడు కూడా తాను దేవుడు అని చెప్పుకునేటువంటి వాడు ఆచార్యుడు, నిజమైనటువంటి ఆచార్యుడు. అలాంటి ఆచార్యుల యొక్క పూజ మనం చేయాలని ఇక్కడ మనకి కృష్ణుడు చెప్తున్నాడు. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ. ప్రాజ్ఞ అనంటే దేవదేవుడు, బ్రాహ్మణుడు, ఆధ్యాత్మిక ఆచారుని. ప్రాజ్ఞ పూజనం అంటే పూజ చేయగలిగేటువంటి వ్యక్తుల్ని కూడా పూజించాలంట. పూజ్య సమానులైన, ఇంతకుముందు రాస్తుండేవాళ్ళు లెటర్స్ లో రాస్తుండారు, తల్లిదండ్రులకి లెటర్స్ రాసేటప్పుడు పూజనీయులైన నాన్నగారికి లేదా పూజనీయులైన అమ్మగారికి అని రాస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు కల్చర్ చేంజ్ అయింది, పూజ్య నుంచి ప్రియకు వచ్చేసాం. ప్రియమైన అమ్మగారికి, ప్రియమైన నాన్నగారికి. ఇంకా కల్చర్ పోయింది, హాయ్ డాడ్, హాయ్ మమ్. ఇంకా కల్చర్ దిగజారిపోతుంది. నార్మల్ గా ఏమిటంటే తల్లిదండ్రులు పూజనీయులు. అయితే కారణం ఏమిటి, ఇంతకుముందు తల్లిదండ్రులు పూజనీయులు ఎందుకనంటే వాళ్ళు మనల్ని భగవంతుని వైపు మనకి మన మనస్సును తిప్పేటువంటి వాళ్ళు, కాబట్టి వాళ్ళు పూజనీయులు. కానీ ఈ రోజుల్లో కూడా తల్లిదండ్రుల కల్చర్ కూడా మారిపోతా ఉంది. తల్లిదండ్రులు కూడాను హాఫ్ టీ షర్ట్స్ వేసుకుని ప్యాంట్ వేసుకుని డాన్స్ చేస్తూ ఉంటే వాళ్ళ పిల్లలు ఏమవుతారు, వాళ్ళు కూడా అలాగే చేస్తారు. వాళ్ళు గనక పిల్లలు గనక భగవంతుని వైపు కాస్త దృష్టి మరలిస్తే తల్లిదండ్రులు గాబరా పడిపోతూ ఉంటారు, ఆందోళన పడిపోతూ ఉంటారు, ఎక్కడ మా పిల్లవాడు చెడిపోతాడేమో అని అనుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు టీవీ చూసి లేదా పబ్కి వెళ్ళి లేకపోతే డ్యాన్స్ పార్టీకి వెళ్తే ఇబ్బంది పడరు, కానీ టెంపుల్కి వెళ్తున్నారనంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఈ రోజుల్లో తల్లిదండ్రులు. ఎందుకనంటే ఈ రోజుల్లో ఉండేటువంటి యంగ్స్టర్స్ అందరూ కూడా ఇలాంటివి మాకు చెప్తూ ఉంటారు. మా నాన్నగారు అమ్మగారు ఎక్కడికి వెళ్తున్నావు అంటే క్రికెట్ స్టేడియానికి వెళ్తున్నానంటే ఏమనరంట, కానీ హరే కృష్ణ మందిరానికి వెళ్తున్నానంటే వెంటనే చాలా కన్సర్న్ అయిపోతారు, చాలా భయపడిపోతారు. వీడెక్కడ ఎలా వాళ్ళలాగా మారిపోతాడేమో అనో, లేకపోతే ఏదో అయిపోతాడేమో, సన్యాసి అయిపోతాడేమో అని ఏదో భయం అనమాట. అంటే కల్చర్ మనకి ఎలా దిగజారిపో, ఇంతకుముందు ఏంటి అని అంటే కాస్త ఒక 50 సంవత్సరాల క్రితం లేదా 60 సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు ప్రోద్బలించేటువంటి వాళ్ళు పిల్లల్ని కాస్త మందిరానికి వెళ్ళు, జపం చెయ్యు, తపం చెయ్యు అని చెప్పేటువంటి వాళ్ళు. కానీ ఈ రోజుల్లో మార్పులు వచ్చేసినాయి. ఎందుకంటే తల్లిదండ్రులే ఆ పని చేయరు, అప్పుడు మరి వాళ్ళు పూజలు ఎలా అవుతారు. అయినప్పటికీ కూడా వాళ్ళు మనకి ఏమి చేసినప్పటికీ కూడాను పూజ్యుల యొక్క మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవాన్ని ఇవ్వడం మన యొక్క ధర్మం. కాబట్టి శాస్త్రం ఏముంటుంది, తల్లిదండ్రులు నీకు భగవంతుడి వైపు మనస్సు మరల్చినప్పటికీ కూడా, మరల్చనప్పటికీ కూడా నువ్వు ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాల్సిందే. ఉదాహరణకి భగవద్గీతలో అర్జునుడు కృష్ణుడితో అంటాడు, సేనయోర్ ఉభయోర్ మధ్యే రథం స్థాపితమేచ్యుత. నాతో ఎవరైతే తలపడాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఒకసారి చూస్తానయ్యా, నాకు చూపించు అని చెప్పేసి కృష్ణుణ్ణి కోరుకుంటాడు ఆయన, అర్జునుడు. అప్పుడు కృష్ణుడు రథాన్ని నడిపించి కరెక్ట్ గా మధ్యలోకి తీసుకొస్తాడు. మధ్యలోకి తీసుకొచ్చి అప్పుడు అర్జునుడికి చూపిస్తాడు, వీళ్ళందరూ కూడా నీగో నీ తాతలు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, లేకపోతే పిన్నాన్నలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా నీతో పోరాడాలనేసి అనుకుంటూ ఉన్నారు అని చెప్పేసి కృష్ణుడు అర్జునుడికి చెప్తాడనమాట. అప్పుడు అర్జునుడు ఒక ముఖ్యమైనటువంటి మాట అంటాడు కృష్ణుడికి, వీళ్ళందరూ కూడాను నాకు పూజనీయులు, వీళ్ళకి ఒక మాట కూడా అనకూడదు, అలాంటిది అస్త్రాలు శస్త్రాలు ఎలా సంధించగలుగుతాను నేను. ఇక్కడ భీష్మదేవుడున్నాడు, ఇక్కడ ద్రోణాచార్యుడున్నాడు, ఇక్కడ నా పినతండ్రి ఉన్నాడు, వీళ్ళందరూ కూడాను నాకంటే గొప్పవారు, పూజ చేసేటువంటి వ్యక్తులు. ఇలాంటి వాళ్ళ మీద నేను అస్త్రాలు ఎలా సంధిస్తాను, మాటలే సంధించకూడదు. అంటే వైదిక సంస్కృతి ప్రకారం ఏమిటి అని అంటే, పెద్దవాళ్ళు మనకు ఒక మాట అన్నప్పటికీ కూడా మనం తిరగబడి వేరొక మాట అనకూడదంట, అది శాస్త్రం చెప్తుంది. కానీ ఈరోజు పరిస్థితి మారిపోయింది, తల్లి లేదు తండ్రి లేదు పడపడ కొట్టేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు, మీ అందరికి బాగా తెలిసినటువంటి విషయమే. వాళ్ళకి దూషించినటువంటి దూషణ లేదు. ఈ రోజుల్లో ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎక్కువైపోయినాయి, ఎందుకనంటే తల్లిదండ్రులు మనకి భారం కాబట్టి. వాళ్ళ సేవ ఎవరు చేస్తారు, 2000 పడేస్తే ఒక ఆయా చేస్తుంది అని చెప్పేసి మనం పడేస్తూ ఉంటాం. అంటే మన సంస్కృతి ఎంత దిగజారిపోయిందో దీన్ని బట్టి మనకి తెలుస్తుంది. కారణం ఏమిటి అని అంటే, మనం ఏవైతే చేయాలో అవి మనం చేయడం మానేశాం. శారీరకమైనటువంటి తపస్సు గురించి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. అదేమిటి, దేవదేవుని, బ్రాహ్మణులను, ఆధ్యాత్మికాచార్యుని, తల్లిదండ్రులు మొదలగు పెద్దలను పూజించుట. పూజ చేయడం అంటే ఏమిటి, ఒక పెద్ద ఆరతి పళ్ళెం తీసుకొచ్చి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆరతి ఆరతి అని చెప్పేసి ఇవ్వక్కర్లేదు. ఇంతకుముందు అంటే ఇంతకుముందనంటే 50-60 సంవత్సరాల క్రితం రోజు తల్లిదండ్రులకి ప్రణామాలు చేసేవారు. లేచి లేవగానే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి ప్రణామాలు చేసేవారు. భగవంతుడి పటం ముందు మోకరిల్లేటువంటి వాళ్ళు. అవన్నీ కూడా ఈరోజు మనం ఎవరో చెప్పాల్సి వస్తుంది, క్లాసుల్లో చెప్పాల్సి వస్తుంది. ఇదంతా కూడా మనకి నేచురల్ గా ఉండేటువంటి సంస్కృతి, వైదిక సంస్కృతి. ఈరోజు ఎవరో మనకి చెప్తే గాని మనం చేయలేకపోతున్నాం. చిన్నపిల్లలకి రెస్పెక్ట్ అంటే ఏమిటో చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి రెస్పెక్ట్ అంటే ఏమిటో తెలియదు కాబట్టి. ఇంతకుముందు రెస్పెక్ట్ అనేది మన కల్చర్లోనే ఉంది, కానీ ఇప్పుడు వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది, ఇలా కాదు, ఇలా చేయాలి, అలా దండం పెట్టాలి అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కనబడేదంతా కూడాను తన్నుకోవడం, కొట్టుకోవడం, తుపాకీ తీసుకోవడం, ఇలా కొట్టుకోవడం, అలా కొట్టుకోవడం, అదంతా వాళ్ళకి తెలుస్తుంది. కానీ రెస్పెక్ట్ ఇవ్వడం ఎలా వాళ్ళకి తెలియట్లేదు. కాబట్టి మనం చాలా దూరంగా మనం జరిగిపోయాం. ఈ యొక్క వైదిక సంస్కృతి నుంచి చాలా దూరం జరిగిపోయాం. ఇవన్నీ కూడా చాలా సింపుల్ ప్రిన్సిపల్స్. ఇవేమి చాలా హై ఫై ప్రిన్సిపల్స్ ఏం కాదు, చాలా సింపుల్ ప్రిన్సిపల్స్. మానవ మాత్రుడైనటువంటి వాడు ఎవడైనా సరే పాటించదగ్గ ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా. కానీ వీటి నుంచి మనం చాలా దూరంగా జరిగిపోయాం. ఎంతో కాంప్లికేట్ చేసుకున్నాం మన లైఫ్ అంతటిని కూడా, చాలా కాంప్లికేట్ చేసేసుకున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఏమంటున్నారు, శుచిత్వము, క్లెన్లీనెస్. ఇప్పుడు శుచిత్వానికి అర్థమే మారిపోయింది. జీన్స్ ప్యాంట్ వేసుకుంటే వాడు ఫ్యాషన్. అన్నిటికంటే మూచి క్లాత్ అంటే ఏమిటి అని అంటే జీన్స్ ప్యాంటే. అంటే వారం రోజులు, 20 రోజులు, 30 రోజులు వాడి 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 బాగా అది గీసుకుపోయిన తర్వాత, వైట్ వైట్ గా అయిన తర్వాత అది వేసుకుంటే అది ఫ్యాషన్. దానికి ఇంకా చిలుకలు ఉంటే ఇంకా ఫ్యాషన్. కానీ శుచిత్వం అని అంటే ఫ్రెష్ క్లాత్. ఫ్రెష్ క్లాత్ అని అంటే ఏదైతే రోజు మనం ఉతకగలుగుతామో, నీళ్ళలో పెట్టి దాన్ని తీయగలుగుతామో, అలాంటి క్లాత్స్ ని, అలాంటి బట్టల్ని వేసుకోమని చెప్తున్నారు. అదే శాస్త్ర, అది వైదిక సంస్కృతిలో మామూలుగా ఏం వేసుకునేటువంటి వాళ్ళని అంటే ఖాదీ చొక్కా, ఖాదీ ధోతి కట్టుకునేటువంటి వాళ్ళు. ఎందుకంటే రోజు ఇవి ఉతకొచ్చు, నీటిలో పెట్టేసి 10 నిమిషాలు ఆరేసేస్తే 10 నిమిషాలు అవి ఎండిపోతాయి. చాలా సులభంగా వేసుకోవచ్చు వీటిని, ఎంతో హాయిగా కూడా ఉంటుంది. కానీ మనం నైలాన్ టీషర్ట్స్ అని, ఈ షర్ట్స్ అని, ఆ షర్ట్స్ అని, ఈ ప్యాంట్స్ అని, ఇవి రోజు ఉతకలేం మనం. ఇది ఓన్లీ బాహ్యమైనటువంటి శుచిత్వం. అంతరంగా శుచిత్వం ఎప్పుడో పోయింది, బాహ్యంగా శుచిత్వం కూడా మనం మెయింటైన్ చేయలేకపోతున్నాం. ఇంకా వైదిక సంస్కృతి ఎలాంటి పరిస్థితికి దారి తీసుకొచ్చింది అని అంటే, మనల్ని టాయిలెట్లో ఇప్పుడు ఎవరు కూడా నీరు పెట్టుకోవట్లేదు, పేపర్స్ పెట్టుకుంటున్నారు. అంటే టాయిలెట్ పేపర్ వాడుకుంటే సరిపోతుంది. కానీ శాస్త్రం ఏముంటుంది, ఎవరైనా సరే టాయిలెట్కి వెళ్ళి కడుక్కుంటే సరిపోదంట. పూర్తిగా స్నానం చేయాలి, తలారా స్నానం చేస్తే గానీ వాడు మూచి శుచి కాదు, అది శాస్త్రం చెప్తుంది. అది మినిమం కామన్ సెన్స్ కూడాను. ఎవరైనా సరే 2కి వెళ్లారనంటే మొత్తం తల నుంచి కింద దాకా స్నానం చేసుకోవాలి, అప్పుడు వాళ్ళు ఈ యొక్క మూచిపోయి శుచిత్వం అనేటువంటిది వస్తుంది. కానీ ఈరోజు సంస్కృతి పూర్తిగా మారిపోయింది. ఈ యొక్క వెస్ట్రన్ కల్చర్ మనకి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి దానివల్ల మనం ఏమనుకుంటున్నామంటే, టాయిలెట్కి వెళ్తాం, బెడ్ కాఫీ తాగుతాం. ఇంతకుముందు ఏమిటి అని అంటే పళ్ళు తోముకుని భగవంతుడు పూజ చేసిన తర్వాతే ఏదైనా తినడం కానీ తాగడం కానీ. మనం బెడ్ మీద నుంచి లేచి లేవగానే మనకి భార్య కానీ లేకపోతే ఎవరైనా సరే బెడ్ కాఫీ తీసుకురావాలి. బ్రెడ్ బెడ్ కాఫీ రెండు కూడా తీసుకోవాలి మరి. అంటే ఈ మూచి నోరుతోనే అన్ని తాగేస్తూ ఉంటాం, తినేస్తూ ఉంటాం. ఈ రోజుల్లో లేడీస్ కిచెన్కి వెళ్ళిపోతూ ఉంటారు. కిచెన్ అంటే ఎంతో పవిత్రమైనటువంటి స్థలం. కానీ ఈ రోజు లేడీస్ ఏం చేస్తారు అని అంటే వాళ్ళు స్నానం చేసుకోకుండా బ్రష్ కూడా చేసుకోకుండా డైరెక్ట్ గా కిచెన్ లోకి వెళ్ళిపోతారు, పొయ్యి ముట్టించేస్తారు, కాఫీ తాగేస్తూ ఉంటారు. కిచెన్ లోనే అన్ని పనులు కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఈ యొక్క శుచిత్వం అనేటువంటిది చాలా దిగజారిపోయింది ఈ యొక్క కలియుగంలో. ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఇంతకుముందు ఇవన్నీ కూడా న్యాచురల్ గా పాటించేటువంటి వాళ్ళు, ఇవన్నీ మనకి చెప్పాల్సి వస్తుంది. చెప్పినా కూడా మనం కష్టం, మనకి పాటించడం కష్టమైపోతుంది. అయితే ఇది బాహ్యమైనటువంటి శుచిత్వం. శాస్త్రం ఏముంటుంది, బాహ్యంగాను అంతరంగంగానూ శుచిత్వాన్ని పాటించాలి. అంతరంగంగా శుచిత్వం పాటించాలి అని అంటే అపవిత్రా పవిత్రోవా సర్వావస్థాన్ గతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిహి. శుచిత్వం అనేటువంటిది ఎలా వస్తుందనంట, యస్మరేత్ పుండరీకాక్షం, ఎప్పుడు కూడా భగవంతుని గనక ధ్యానించుకున్నట్లయితే శుచిత్వం అనేటువంటిది వస్తుంది. అది అంతరంగికమైనటువంటి శుచిత్వం. అంటే మనం బాహ్య శుచిత్వాన్ని పాటిస్తూ కూడా అంతరంగికమైనటువంటి శుచిత్వాన్ని మనం పాటించాలి. కానీ కొన్నిసార్లు మనం బాహ్యమైనటువంటి శుచిత్వాన్ని పాటించలేకపోవచ్చు. పరిస్థితుల ప్రకారం ట్రైన్లో జర్నీ చేస్తున్నాం, బాహ్యంగా శుచిత్వాన్ని మనం కొన్నిసార్లు పాటించకపోవచ్చు. కాబట్టి శాస్త్రం ఏముంటుంది, అపవిత్ర పవిత్రవ, నువ్వు అపవిత్రమైనటువంటి అవస్థలో ఉన్నప్పటికీ కూడా పవిత్రమైనటువంటి అవస్థలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఏం చేయి, సర్వావస్థాన్, ఎల్లప్పుడూ కూడా అన్ని సందర్భాల్లో కూడా యస్మరేత్ పుండరీకాక్షం, ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క నామాన్ని స్మరించుకున్నట్లయితే నువ్వు శుచిగా ఉన్నట్టే లెక్క. అది శాస్త్రం చెప్తుంది. ఇంకా దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం. ఆర్జవం అని అంటే సరళత్వం లేదా నిజాయితీగా ఉండడం. సరళత్వం అని అంటే సాదాసీదగా ఉండడం. ఇప్పుడు సరళత్వం అంటే మనకి ఎవరికి దాని గురించి చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే అది ఏమిటో తెలియదు కాబట్టి మనకి. ఈ రోజుల్లో మనకి తెలిసింది ఏమిటి అని అంటే పండు వెంట్రుకలు ఉంటే మనం పెయింట్ వేసేసుకుంటాం, లేడీస్ లిప్స్టిక్స్ రాసేసుకుంటూ ఉంటారు, పౌడర్ అద్దేసుకుంటూ ఉంటారు, బ్యూటీ క్లినిక్లకు వెళ్తూ ఉంటారు, ఎన్నో రకాలైనటువంటి. ఇదంతా ఏమిటి అని అంటే ఆర్టిఫిషియల్ గా ఇవన్నీ కూడాను మనం చేసుకునేటువంటి. సరళత్వం అని అంటే యాజ్ యు ఆర్, న్యాచురల్ గా ఉండడం అంతే. న్యాచురల్ గా ఉండడం అని అంటే ఏదో ఒకటి కప్పుకోవడం కాకుండా న్యాచురల్ గా ఉండటం. అది బాహ్యంగా ఉండేటువంటి సరళత్వం. ఇంకొక రకమైనటువంటి సరళత్వం అంటే ప్రభుపాదుల వారు ఏమంటారంటే ఎంత సింపుల్ గా ఉండాలి అని అంటే మనకి శత్రువు వచ్చినప్పటికీ కూడాను మనం నిజం చెప్పేటట్టుగా ఉండాలి. శత్రువు ఎదుటి కూడా నిజం చెప్పగలిగేటువంటి భావన కలిగినటువంటి వాళ్ళు, సరళమైనటువంటి భావన కలిగినటువంటి వాళ్లతో లెక్క. అంటే ఎప్పుడు కూడా నిజం చెప్పడానికి మనం ఎప్పుడు కూడాను వెనుకాడకూడదు. కానీ మనకిప్పుడు మారిపోయింది, మనం ఎప్పుడో తప్ప నిజం చెప్పాం. మనం చెప్పేదే అబద్ధం, ఎందుకనంటే మనం ఉండే ప్రపంచమే అబద్దాలమయం. అవతల బాస్కి అబద్ధం చెప్పాలి, ఇంట్లో అబద్ధం చెప్పాలి, పిల్లలకు అబద్ధం చెప్పాలి, అందరికీ అబద్ధం చెప్పాలి. ఎందుకై ఆఫీస్కి లేట్గా వచ్చావు, ట్రాఫిక్ అండి. యాక్చువల్గా ఇంటి నుంచి లేట్గా బయలుదేరాడు కానీ చెప్తాడు అక్కడ ఆఫీస్ దగ్గర ఏముంటాడు, ట్రాఫిక్ అంటాడు. ఇంట్లో ఎందుకు లేట్ అయింది, భార్య రెడీ చేయలేదు, ఏదో చేయలేదు. ఇలా మొత్తం జీవితం అంతా కూడా అబద్ధాలమయం. అంటే మనం ఎలాంటి సైకిల్లోకి వెళ్ళిపోయామో చూడండి. ఏది శాస్త్రం మన నుంచి ఆశిస్తుందో దాని నుంచి మనం చాలా దూరంగా జరిగిపోయాం. ఈరోజు జీవనం అంతా కూడా అబద్దాలమయమైపోయింది. సత్యం చాలా సింపుల్ గా చెప్పొచ్చు, అన్ని కాంప్లికేషన్స్ కూడా పోతాయి సత్యం కనుక చెప్పినట్లయితే. దీనికి ఒక చిన్న ఉదాహరణ అనేటువంటి ఉంది. ప్రభుపాదులు వారు ఒక ఉదాహరణ చెప్తారు. జాబాల అని ఒక జాబాల పుత్రుడు అని ఒక పిల్లవాడు ఉండేటువంటి వాడు. ఆ పిల్లవాడు గురువు దగ్గర అభ్యాసం చేయడానికి ఆయన ఒక ఆశ్రమానికి వెళ్తాడు. ఆ ఆశ్రమం ఎవరిది అని అంటే గౌతమ్ ముని ఆశ్రమం. గౌతమ్ ముని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మీ దగ్గర నుంచి నేను విద్య పొందాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆయన్ని విన్నవించుకుంటాడు. అప్పుడు గౌతమ్ ముని ఏమంటాడంటే, నువ్వు నా దగ్గర నుంచి విద్య పొందాలనుకుంటే నాకు నీ గురించి తెలియాలి, నీ తల్లిదండ్రుల గురించి చెప్పు నాకు అని అంటాడు. అప్పుడు ఈ పిల్లవాడు ఏమంటాడంటే, నా తల్లి నాకు తెలుసు కానీ తండ్రి ఎవరో తెలియదు, సరే నా తల్లి దగ్గరికి వెళ్ళి తండ్రి ఎవడో కనుక్కొని చెప్తానని చెప్పేసి అంటాడు. సో పిల్లవాడు తల్లి దగ్గరికి వెళ్ళి, తల్లి పేరు జాబాల్, జాబాల్ని అడుగుతాడనమాట, అమ్మా నేను ఇలా గౌతమ్ ముందు దగ్గర శిష్యరికం చేయాలనుకుంటున్నాను, మరి నా తండ్రి ఎవరో చెప్తావా అని అంటే, కానీ ఆమె ఎవరు అని అంటే మామూలుగా పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషి. ఇంకో రకంగా ఆ రోజుల్లో పని మనుషులు అని అంటే ఈ రోజుల్లో పని మనుషులు వేరు, ఆ రోజుల్లో పని మనుషులు వేరు, ఒక రకంగా వ్యభిచారిణి కింద లెక్క. అయితే ఆమె ఏమంటుంది అని అంటే, నాయన చాలా దురదృష్టవంతమైనటువంటి పొజిషన్లో పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, ఎందుకనంటే నాకే తెలియదు నీ తండ్రి ఎవరో, ఎంతో మంది నన్ను అనుభవించారు, అందులో ఎవరి వల్ల నువ్వు నాకు పుట్టావో నాకు తెలియదు అని చెప్పేసి అంటుంది. అప్పుడు పిల్లవాడు తన గురువు గారి అయినటువంటి గౌతమ్ ముందు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మీ యొక్క శిష్యరికానికి అర్హుణ్ణి కాను, ఎందుకంటే నా తల్లి ఎవరో తెలుసు కానీ ఆమె కూడా వ్యభిచారిణి, తండ్రి ఎవరో నాకు అసలు తెలియదు అని చెప్పేసి అంటాడు. అప్పుడు గౌతముని అతన్ని చాలా మెచ్చుకుంటాడు, నువ్వు సరి అయినటువంటి అర్హత కలిగినటువంటి వాడివి, ఎందుకంటే నీలో నిజాయితీ ఉంది, ఎవరు కూడా లేనిది చెప్పుకుంటూ ఉంటారు, మా తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని చెప్పుకుంటారు, లేకపోతే నువ్వు ఎక్కడ అమెరికాలో చపరాసి పని చేసినా కూడా ఎక్కడి నుంచి వచ్చావంటే బ్యాక్ ఫ్రమ్ అమెరికా అని అంటాడు. వాడు అక్కడేం చేస్తున్నాడు చెప్పడు, కానీ ఏమంటాడు, యుఎస్ రిటర్న్ అంటాడు. కానీ అక్కడ చేసేటువంటిది అంట్లు తోముకునే పని, క్లీనింగ్, బేసికల్ గా టాయిలెట్ క్లీనింగ్ చేస్తారు. వాళ్ళకి కూడా మంచి సూట్ ఉంటుంది, బూట్ ఉంటుంది, కారు ఉంటుంది, అన్నీ ఉంటాయి వాళ్ళకు కూడాను. కానీ ఇక్కడికి వచ్చి ఏమంటాడు వాడు, యుఎస్ రిటర్న్ అంటాడు. అక్కడికి ఏం చెప్తాడు, ఏం చేస్తున్నారు అంటే వాడు చెప్పడు, వాడు యుఎస్ఏలో వర్క్ చేస్తున్నాను అంటాడు అంతే. కానీ ఈ పిల్లవాడు చాలా సరళమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కాబట్టి నిజాయితీగా చెప్పేశాడు, నా తల్లి వ్యభిచారిణి, తండ్రి ఎవరో తెలియదు, కాబట్టి నేను ఈ యొక్క విద్యకు అర్హుణ్ణి కాను అని అంటే, అప్పుడు ఆయన ఏమన్నాడు, నువ్వే ఈ విద్యకు అర్హుడివి అని చెప్పేసి ఆయన శిష్యుడు, కానీ ఆయన వాడిని శిష్యుడిగా తీసుకున్నాడు ఆ పిల్లవాడిని. అంటే కనీసమైనటువంటి సరళత్వం కూడా ఈరోజు మనకి లేకుండా పోయింది. ఇక్కడ ఏమంటున్నారు, ఆర్జవం, ఆర్జవం అని అంటే సరళత్వం కలిగి ఉండడం, నిజాయితీగా మాట్లాడడం, సల్లు మాట్లాడకుండా అంటే అబద్దాలు చెప్పకుండా ఉండటం అనమాట, నిజాయితీగా ఉండటం. అంతేకాకుండా అహింస, బ్రహ్మచర్య, అహింస, శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి దేహ సంబంధమైన తపస్సుని చెప్పు. బ్రహ్మచర్యము అనంటే స్త్రీలతో సాంగత్యం లేకపోవడమే బ్రహ్మచర్యం అని మనందరికీ కూడా తెలుసు. కానీ శాస్త్రం ప్రకారం ఏమిటి అనంటే, ధర్మపరంగా ఎవరైతే స్త్రీలతో సాంగత్యాన్ని కలిగి ఉంటారో, స్త్రీలు కాదు తన భార్యతో సాంగత్యాన్ని ఎవరైతే కలిగి ఉంటాడో అతన్ని కూడా గృహస్థ బ్రహ్మచారి అని అనొచ్చు. గృహస్థ బ్రహ్మచారి అనంటే భగవంతుడి యొక్క భక్తుల్ని తయారు చేయడం కోసం సాంగత్యంలో పాల్గొనేటువంటి వాడు గృహస్థ బ్రహ్మచారి, గురువు ఆజ్ఞ ప్రకారం. అంటే పెళ్లి చేసుకున్నప్పటికీ కూడాను కేవలం భక్తుల్ని తయారు చేయడం కోసం ఎవరైతే యొక్క సాంగత్యంలో పాల్గొంటారో వాళ్ళు బ్రహ్మచర్యుల కిందే లెక్క. అంతేగాని బ్రహ్మచర్య వస్త్రాలు వేసుకుని మాత్రం ఎప్పుడు కూడాను లేడీస్ గురించి ఆలోచించేటువంటి వాడు బ్రహ్మచారి కాదు. కాబట్టి అది కూడా శారీరకమైనటువంటి తపస్సు. కానీ ఈరోజు కూడా మనకి ఈరోజు ఆ తపస్సు అది కూడా లేకుండా పోయింది మనకి. ఎందుకనంటే మనం చూసే ప్రతి సీన్ లో కూడాను అర్ధనగ్నంగా నాట్యం చేసేటువంటి లేడీస్ ఉంటారు. ఎటు చూసినా, పక్కకు చూసినా, ఎదురుగా చూసినా ఎన్నో రకాలైనటువంటి డిస్ట్రాక్షన్స్ అనేటువంటివి మనకి ఉంటాయి. కాబట్టి ఈ రోజుల్లో అన్ని రకాలైనటువంటి డిసీజెస్ అన్ని కూడా పెరిగిపోయాయి. ఇంతకుముందు ఎరగనటువంటి డిసీజెస్ అన్ని కూడా వస్తున్నాయి, ఎయిడ్స్ అని, ఇదని అదని. మొన్న సర్వేలో కొంతమంది తెలుసుకున్నటువంటిది ఏమిటి అనంటే, ఎయిడ్స్ బాధితుల్లో 50% ఎవరు అనంటే 15-30 ఇయర్స్ మధ్యలో ఉండేటువంటి వాళ్ళు. పిల్లలకు కూడా ఎయిడ్స్ ఉంది. కారణం ఏమిటంటే వాళ్ళు చేయకూడనటువంటి పనులన్నీ కూడాను చేయటం వల్ల. ఎందుకు చేస్తున్నారు అనంటే వాతావరణం అలాంటిది క్రియేట్ చేయబడింది. టీవీ చూస్తున్నాం, సినిమాలు చూస్తున్నాం, ఎటు చూసినా కూడా అదే, అడ్వర్టైజ్మెంట్లు చూస్తున్నాం, ఇంకేమనిపిస్తుంది, చిన్నపిల్లలకు కూడాను వాళ్ళు ఈ యొక్క భావనలు నాటుకుంటూ ఉన్నాయి. దీంతో పాటు వాళ్ళు ఏమంటున్నారు, చిన్నప్పటి నుంచే సెక్స్ ఎడ్యుకేషన్ అనేటువంటిది కూడా ఒక సబ్జెక్ట్ పెట్టేశారు వాళ్ళు. సో సో కాబట్టి ఈ యొక్క బ్రహ్మచర్యం అనేటువంటిది ఏమిటో తెలియదు వాళ్ళకి. ఇంతకుముందు ఏమిటి అని అంటే, బ్రహ్మచర్యం అంటే 5 సంవత్సరాలు అయ్యేటప్పటికి పిల్లవాడిని ఇంటి నుంచి పంపించేసి గురుకులంలో పెట్టి 25 ఏళ్ళ వరకు వాడికి అభ్యాసం అనేటువంటిది నేర్పించేటువంటి వాళ్ళు, గురువు దగ్గర పెట్టేసేటువంటి వాళ్ళు, గురువు ఆశ్రమంలో పెట్టేసేటువంటి వాళ్ళు. 5 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు అన్ని రకాలైనటువంటి విద్యల్ని నేర్పేటువంటి వాళ్ళు. వాళ్ళకి లేడీస్తో సంబంధమే ఉండదు, కనీసం చూడను కూడా చూడనటువంటి పరిస్థితుల్లో ఇంతకుముందు పెట్టేటువంటి వాళ్ళు. కానీ ఈ రోజుల్లో అది మిథ్య, మనకి దాన్ని ఊహించనే ఊహించలేము మనం. చిన్నప్పటి నుంచే మింగ్లింగ్, ఇంటర్మింగ్లింగ్, ఆడవాళ్లు మగవాళ్లు విపరీతంగా కలవటం వల్ల ఏమవుతుంది? ప్రభుపాదుల వారు ఏమంటారు, నువ్వు వెన్నని అగ్నిని రెండింటినీ కూడా దగ్గరికి తీసుకొస్తే ఏమవుతుంది? వెన్న కరిగిపోతుంది, అది నేచురల్. అది అలాగే ఆడ మగని ఒక దగ్గర కనుక తీసుకొచ్చినట్లయితే ఏమవుతుంది? మగవాడు అనేక రకాలైనటువంటి చెడు ఆలోచనలు ఆలోచించడం సహజం. కాబట్టి శాస్త్రం ఏముంటుంది, తల్లితో గోని కూతురుతో కూడాను ఒక ఒంటరి ప్రదేశంలో కూర్చోకూడదని శాస్త్రం చెప్తుంది. తల్లితో కూడా కూర్చోకూడదు, కూతురుతో కూడా కూర్చోకూడదు ఒంటరి ప్రదేశంలో. అది శాస్త్రిక ఇంజంక్షన్. అది మనం అవన్నీ కూడా పక్కన పెట్టేశాం. ఆడ మగ అందరూ కూడా సమానమే. ఈ రోజుల్లో నైట్ డ్యూటీ చేస్తున్నారు లేడీస్, ఏమవుతుంది? కాల్ సెంటర్స్ లో జాబ్స్ చేస్తున్నారు వాళ్ళు. ఆడవాళ్ళ యొక్క రెస్పెక్ట్ అంతా కూడా పోయింది. ఎందుకనంటే వాళ్ళు ఏమంటున్నారు, ఆడ మగ అంతా ఒకటి. ఆడవాళ్ళకేమనుకుంటారు అంటే, మేము కూడా మగవాళ్ళలాగా ఉంటే మాకు రెస్పెక్ట్ వస్తుంది అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే, అలా ఉంటే వాళ్ళకి రెస్పెక్ట్ పోతుంది. ఎందుకు పోతుంది అంటే, ప్రతి మగవాడు అలాంటి ఆడదాన్ని చూస్తాడు తప్పుడు చూపుతో. కాబట్టి ఆడవాళ్ళకు ఉండే రెస్పెక్ట్ అంతా కూడా పోయింది. ఏ యొక్క సమాజంలో ఆడవాళ్ళకి రెస్పెక్ట్ పోతుందో అది మానవ సమాజం కాదు, అది రాక్షసుల యొక్క సమాజం. ఈ రోజుల్లో మనం చూస్తున్నంతా కూడా అదే, రాక్షసుల సమాజంగా మారిపోయింది. కారణం, ఆడవాళ్ళకి ఏ రకమైనటువంటి రెస్పెక్టు లేదు, ప్రొటెక్షన్ లేదు, ఏ రకమైనటువంటి ప్రొటెక్షన్ కూడా లేదు ఆడవాళ్ళకి. కాబట్టి బ్రహ్మచర్యం ఎక్కడుంటుంది? ఇంకా బ్రహ్మచర్యం అనేటువంటిది ఎప్పుడో లేచిపోయింది, ఎప్పుడో పోయింది. ఇంకా లాస్ట్గా చివరిగా ఏమంటున్నాడు కృష్ణుడు, అహింస. అహింస అనంటే వేరే జీవరాశులకి మనం ఏ రకమైనటువంటి కూడా హాని కలిగించకూడదు. కానీ ఈ రోజుల్లో కళేబాలు పెరిగిపోయినాయి, కబేళాలు పెరిగిపోయినాయి. ఎంతోమంది మీరు ఆశ్చర్యపోతారు ఏమిటి అని అంటే, కొన్ని గణాంకాలు మనల్ని చాలా ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. 20 ఏళ్ల క్రితం ఇండియాలో 20% వెజిటేరియన్స్ ఉండేవాళ్ళు అండి, నాన్ వెజిటేరియన్స్ ఉండేవాళ్ళు 20%. అంటే 100లో 20 మంది నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినేవాళ్ళు ఉన్నారు 20 ఏళ్ల క్రితం. ఇప్పుడు 50 మంది తింటున్నారు. అంటే ఎంత తొందరగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినేవాళ్ళ సంఖ్య పెరిగిపోతుందో ఆలోచించండి. ఆల్మోస్ట్ ఈ రోజు ఎలాంటి పరిస్థితి వచ్చింది అని అంటే, మనకు కనబడే ప్రతి ఒక్కడు కూడాను నాన్ వెజిటేరియన్ తినేటువంటి వాడే. నాన్ వెజిటేరియన్ ఫుడ్ అంటే ఏమిటి? వేరే జీవరాశుల్ని చంపి తినవలసినటువంటిది. అంటే అహింస అంటే ఏమిటో మనకి తెలియదు. అహింస అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు అని అంటే, గాంధీ గుర్తొస్తాడు అంతే. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించు, అది మాత్రం తెలుసు, థియరిటికల్ గా తెలుసు. అంతేగాని మనం ప్రాక్టికల్ గా ఆచరించేటువంటిది ఏమీ లేదు. ఇష్టానుసారంగా మనం రెస్టారెంట్ లో తినేస్తాం, ఇంట్లో తినేస్తాం, అన్ని రకాలుగా. ఈ రోజుల్లో ఎంత దారుణానికి దిగజారారు అంటే, పరమ పూజ్యమైనటువంటి ఆవును కూడాను బీఫ్ తినేయడం మొదలుపెట్టారు మన ఇండియాలో. హైదరాబాద్ లో ఎంతో మంది బీఫ్ అమ్ముతూ ఉన్నారు. బీఫ్ అని అంటే ఆవు మాంసం అమ్ముతున్నారు. అంటే తల్లి పాలిచ్చేటువంటి తల్లిని కోసుకు తిన్నంత లెక్క అన్నమాట అది. ఈ రకంగా దిగజారిపోయింది. కారణం, శాస్త్రాన్ని మనం పాటించకపోవటం వల్ల. కాబట్టి మనందరం కూడా, మనందరికీ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత ఉంది. మానవ జన్మ ఎత్తినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏమిటి అంటే, మినిమం బాధ్యత ఏమిటి అంటే, ఈ యొక్క శాస్త్ర నియమాల్ని పాటించడం అనేటువంటిది. ఎప్పుడైతే మనం శాస్త్ర నియమాల్ని విసర్జిస్తామో, మానవుడు ఎలా దిగజారిపోతాడంటే జంతువుగా దిగజారిపోతాడు. అది మనం ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఇవి కొన్ని శారీరకమైనటువంటి లేదా దేహ సంబంధమైనటువంటి తపస్సు అని చెప్పుకునేటువంటివి. సాడ్ స్టోరీ, విషాద గాథ అంటాం చూసారా, మనందరి గాథ కూడా విషాదమైనటువంటి, చాలా విషాద గాథ. దేర్ ఇస్ నథింగ్ గుడ్ అబౌట్ ఇట్, ఓల్డ్ గ్లోరీ అంతే. ఇండియాలో పుట్టాం కానీ పూర్వీకుల గురించి చెప్పొచ్చు కానీ ప్రజెంట్ గా ఉండేటువంటి వాళ్ళ గురించి చెప్పుకోలేము. మా తాత, మా పిల్లలు కొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు, మా తాత పూజ చేసేటువంటి వాడు అని చెప్తారు అంతే. మరి నువ్వేం చేస్తున్నావు అంటే, మా తాత పూజ చేసేటువంటి వాడు మా నాన్న పూజ చేయడం మానేశాడు కాబట్టి నేను కూడా మానేశాను అంతే. అంటే ఏదైతే మినిమం ఏదైతే వ్యవహారం అనేది ఉంటుందో అదంతా కూడా తాతలకి చెందిపోయింది అంతే, మనకు సంబంధించి లేదనమాట, తాతలకి చెందిపోయింది. ఓ టెంపుల్స్, మై గ్రాండ్ ఫాదర్ యూస్ టు గో, అంటే అదేదో టెంపుల్కి వెళ్ళడం అనేటువంటిది ఏదో ముసలి వాళ్ళు చేసేటువంటి కార్యక్రమంలా అనమాట. రెస్పాన్సిబిలిటీ, మనందరం వింటున్నాం కాబట్టి మనందరికీ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది, బాధ్యత ఉంది. బాధ్యత ఏమిటంటే ఇవన్నీ ఇవేం కష్టం కాదు, పాటించడం ఏం కష్టం కాదు. ఇక్కడ కొంతమంది 300-400 మంది భక్తులు ఇక్కడ ఈ యొక్క మందిరంలో సేవ చేస్తూ ఉన్నారు. వారానికి ఒకసారి వచ్చి క్లాసులు వింటూ ఉన్నారు. వీళ్ళందరూ ఇవి పాటిస్తున్నారు. ఇదేం కష్టమైనటువంటి పనులు కావు, పాటించలేకపోయేటువంటి పనులు ఏం కావు ఇవన్నీ. అహింస పాటించకపోవడం అనేటువంటిది ఏముందండి? నాన్ వెజిటేరియన్ ఫుడ్ మానేస్తే సరిపోయింది. సరళంగా ఉండడం, సరళంగా ఉండడం ఏమి అంత పెద్ద కష్టమైనటువంటిది, అంత కష్టమైనటువంటిది కాదు. మనకు కోరిక ఉండాలి, నేను ఇవన్నీ వింటున్నాను, నా జీవితాన్ని కూడాను నేను యొక్క శాస్త్ర పరంగా మార్చుకోవాలి అనేటువంటి ఎవరికైతే డిజైర్ ఉంటుందో, కోరుకుంటుందో, వాళ్ళకి భగవంతుడు హెల్ప్ చేస్తాడు. మనకు ఆ కోరిక లేకపోతే ఎవరు కూడాను ఏం చేయలేరు. కాబట్టి మనం వింటున్నామనంటే మనకు రెస్పాన్సిబిలిటీ ఉంది, మనకు బాధ్యత ఉంది ఇవన్నీ పాటించగలిగేటువంటి. ఒకసారి రివ్యూ, ఫస్ట్ ఏమిటి, భగవంతుణ్ణి పూజ చేయాలి. 2, బ్రాహ్మణులకి పూజ చేయాలి. 3, ఆచార్యులు, గొప్ప గొప్ప ఆచార్యులకు పూజ చేయాలి. 4, తల్లిదండ్రులు, గౌరవనీయ వ్యక్తులైనటువంటి వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వాలి. 5, శుచి నియమాల్ని పాటించాలి. 6, సరళత్వాన్ని కలిగి ఉండాలి, నిజాయితీ కలిగి ఉండాలి. 7, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. 8, అహింసని పాటించాలి. ఇవన్నీ పాటిస్తే దాన్ని ఏమంటారు, శారీరకమైనటువంటి లేదా దేహ సంబంధమైన, ఇవి గనక మనం చెప్తే ఆల్రెడీ కొంతమంది మూర్చపోయి ఉంటారు ఈ పాటికి. ఇది దేహ సంబంధమైనటువంటి తపస్సు అయితే ఇంకా వాచ సంబంధమైన తపస్సు ఎలా ఉంటుంది, మనస్ సంబంధమైన తపస్సు ఎలా ఉంటుంది, ఇదేదో అయ్యేటట్టుగా లేదే అని ఆల్రెడీ ఆశలు వదిలేసుకుంటూ ఉంటారు కొంతమంది. కష్టమేం కాదు, దీనికి కావాల్సింది ఏమిటి అని అంటే మళ్ళీ మళ్ళీ మనం పాత మార్గంలో మళ్ళీ వెళ్ళాలి. మనం అంత న్యూ అని చెప్పేసి ట్రెండ్ మారిపోతుందని చెప్పేసి మనం అంతా కూడాను చిరిగిపోయిన గుడ్డలు వేసుకొని డ్యాన్స్ చేస్తున్నాం అర్ధనగ్నంగా. అలాంటి కల్చర్ని విన్నాడేసి మళ్ళీ మామూలు నార్మల్ కల్చర్లో, మనకి మన గొప్ప గొప్ప ఆచారాలు ఇచ్చినటువంటి కల్చర్లో మళ్ళీ మనం ఆ మార్గంలో కనుక ప్రయాణిస్తే సుఖ సంతోషాలతో మనందరం కూడా ఉండగలుగుతాం. దానికి ట్రైనింగ్ కావాలి, ఎందుకంటే అది మర్చిపోయాం కాబట్టి మనకి ట్రైనింగ్ కావాలి. ఆ ట్రైనింగ్ ఇక్కడ లభ్యం అవుతూ ఉంది, మీరు కోరుకున్నట్లయితే మీకు ఆ ట్రైనింగ్ ఇక్కడ ఉంది. కాబట్టి దయచేసి వీటిని సీరియస్గా తీసుకోండి. ఇక్కడ మనకి కృష్ణుడు చెప్పినటువంటి మాటల్ని హృదయంలోకి మనం తీసుకొని దీన్ని మనం పాటించాలి. ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ఎవరికైనా కష్టం కలిగిందా ఈ మాటల వల్ల? కష్టం కలిగినా నష్టం కలిగినా కృష్ణుడు చెప్పేటువంటి మాటలు బంగారు మాటలు కాబట్టి ఆ మాటల్ని మనం గౌరవించి వాటిని మనం పాటించడానికి మనం ప్రయత్నం చేయాలి.